భగవద్గీత 6వ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీ భగవాన్ వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవమయం వివస్వాన్ మనవేత మనోవిక్ష్వాకువేత్తవి. అనువాదం. దేవదేవుడైన కృష్ణ భగవానుడు పలికిన అవ్యయమైన యోగ శాస్త్రాన్ని నేను సూర్యదేవునకు ఉపదేశించింది. సూర్యదేవుడైన యువస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు దాన్ని ఇక్ష్వాకునకు ఉపదేశించింది. దేవదేవుడైన కృష్ణ భగవానుడు దగ్గర అవ్యయమైన యోగ శాస్త్రాన్ని నేను సూర్యదేవునికి ఉపదేశించుకుని సూర్యదేవుడైన వివస్వాలలో దాన్ని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించను. తాత్పర్యం, సూర్యలోకం మొదలుగా అన్ని లోకములందలి రాజవంశములకు భగవద్గీత జ్ఞానం ప్రాచీన కాలం నుండి ఉపదేశించబడినదని ఇచ్చటి మనకు తెలియజేస్తుంది. అన్ని లోకములలో నాయకులు తమ ప్రజల రక్షణను కల్పించడమే ప్రత్యేకంగా నిర్దేశింపబడి ఉన్నారు. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధం నుంచి రక్షించటకు రాజవంశం వారు భగవద్గీత జ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవలసి ఉన్నది. దేవదేవుడైన కృష్ణుని నిత్య సంబంధంలో ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి మానవ జన్మ ఉద్దేశించబడింది. ఈ సందేశమును ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయటకు అన్ని దేశములు పాలకుల బాధ్యత అయినది. అనగా జనులు శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉన్నది. తద్వారా జనులు ఈ గొప్ప శాస్త్రపు లాభాన్ని పొంది జయప్రదమైన మార్గంలో పయనించి లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకుంటుంది. ఈ కల్పమునందు సూర్యదేవుని వివస్వానుడు అందులు సూర్యుడే అన్ని గ్రామాలకు మూలము, బ్రహ్మ సమిత ఎందు యక్షు రేజు సవిత సకల గ్రహణ రాజా సమస్త స్వరమూర్తి రశేషతేజ యశాగ్నేయ భ్రమతి సమృద్ధ కాలచక్రం గోవిందమాది పురుషం తమహం భజామి. ఏ ఆది పురుషుని ఆజ్ఞితే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణాన్ని పొందుతున్నాడు అట్టి దేవదేవుడైన గోవిందుడిని నేను భజించను. అట్టి సూర్యుడు ఆ భగవానుడి నేత్రమే భాషించను అతని ఆజ్ఞను లోబడి తన కక్షను పరిభ్రమించను అని బ్రహ్మదేవుడు స్తుతించను. సూర్యుడు సమస్త గ్రహాలకు రాజై ఉన్నాడు. గ్రహములన్నింటికి ఉష్ణాన్ని మరియు వెలుగును ప్రదానం చేస్తూ వాటిని నియమించడి సూర్యమండలము సూర్యదేవుడి ద్వారా పాలించబడుతుంది. అతడు కృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షను పరిభ్రమించు కృష్ణ భగవాను తొలుత వ్యవస్థాన్ని మొదటి శిష్యుడిగా అనుసరించి గీత జ్ఞానాన్ని అనగా గీత అనాది కాలం నుండి వస్తున్న ప్రామాణిక శాస్త్రపరమైన కానీ ఊహాకల్పిత గ్రంథం కాదు. మహాభారతం వంటి గీత చరిత్రను దానిపరంలో సంబంధాన్ని తెలిసి ఈ జ్ఞానం త్రేతాయుగ ఆరంభంలో వ్యవస్థ నుంచి మనువు బోధించబడింది. మానవులు తండ్రి అయినటువంటి మనువు తన కుమారుడు భూమండలానికి రాజు రామచంద్రుని కులంలో ఉన్నటువంటి రఘువంశి మూలకు విశ్వాసులకు ఇవ్వబడింది. గీతా జ్ఞానం విశ్వాస మహారాజు కాలం నుంచే మానవ సంబంధంలో నెలకొని ఉన్నది. 432,000 సంవత్సరాల కాల పరిమితి గల కలియుగం ప్రస్తుతం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచింది. ఈ యుగానికి పూర్వం ద్వాపర యుగం 8,000,000 సంవత్సరాలు, దానికి పూర్వం త్రేతాయుగం 12,00,000 సంవత్సరాలు గడిచింది. అనగా దాదాపు 2,05,000 సంవత్సరాల పూర్వం మనువు తన శిష్యుడు మరియు భూమండలానికి రాజు ఇక్ష్వాకునకు ఈ గీతా జ్ఞానాన్ని బోధించాను. ప్రస్తుత మనువు యొక్క ఆయువు పరిమితి 8 సంవత్సరాలు రాసింది. ఇక్కడ ₹353,00,000 సంవత్సరాలు, అందులో 1204 సంవత్సరాలు మాత్రమే గడిచి ఉన్నాయి. గీతా జ్ఞానపు మను యొక్క జన్మకు పూర్వమే శిష్యుడైన సూర్యదేవునికి కృష్ణ భగవానుడు ఇచ్చిన విషయాన్ని బట్టి దాదాపు 1204,00,000 సంవత్సరాలకు పూర్వమే ఇది ఉపదేశించబడిన స్థూలంగా అంచనా వేయవచ్చు. అదే జ్ఞానం మానవ సంఘంలో దాదాపు 20,00,000 సంవత్సరాలుగా వ్యాప్తి ఎందున్నది. కృష్ణ భగవాన్ నుంచే అర్జునుడు 5,000 సంవత్సరాల క్రితం తిరిగి చెప్పబడింది. గీత ప్రకారం గీత బోధించిన కృష్ణ భగవాన్ ప్రకారం ఇది భగవద్గీత యొక్క ప్రాచీనత. వ్యవస్వానుడు స్వయంగా క్షత్రియుడు, సూర్యవంశ క్షత్రియులకు తండ్రి అయినందున అతనికి భగవద్గీత జ్ఞానం ఇవ్వబడింది. వేద సదృశ్యమైన ఈ గీతా జ్ఞానం కృష్ణ భగవాన్ చే స్వయంగా తెలుపబడి ఉన్న అపౌరుషేయము మానవులు చెప్పినది కానిది అయ్యున్నది. కనుక మానవ కల్పిత వివరణ లేకుండా వేదాలను అంగీకరించినట్లు గీతను కూడా లౌకిక వివరణ లేకుండా యథాతథంగా స్వీకరించవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు గీత జ్ఞానాన్ని తమకు తోచిన విధంగా ఊహించవచ్చు, అది ఎన్నటికీ భగవద్గీత యథాతథం కాగలదు. భగవద్గీత యథార్థాన్ని గురు పరంపరలో స్వీకరించవలన అట్టి దివ్య జ్ఞానం కృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధించగా సూర్యుడు తన తనువైన తనయుడైన మనువుకి, మనువు తన పుత్రుడైన విశ్వాకునుకు బోధించినట్లు తెలియజెప్పింది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదార్థకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర. ಗಾಂಧಾರ ತ್ರಿವಾಸಾದಿ ಗೌರವಭಕ್ತರಿಂದ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ದೇವದೇವುಡೇನ ಕೃಷ್ಣ ಭಗವಾನುಡು ಪಲಕನು అవ్యయమైన ఈ యోగ శాస్త్రాన్ని నేను సూర్యదేవునికి ఉపదేశించితిని. సూర్యదేవుడైన యోగస్వానుడు దాన్ని మానవుల పెద్ద అయిన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాను. ప్రపంచంలో ఉండే గ్రంథాల్లో ఇతిహాసకులే ఒప్పుకుంటారు వేదాలు అనేటువంటివి ఈ భూమి మీద దొరికినటువంటి అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు. ఈ వేదాల యొక్క స్థానం భగవద్గీత. మనకు తెలిసినంత వరకు భగవద్గీత అనేది కలియుగ ఆరంభంలో మహాభారత యుద్ధం మొదటి రోజు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి జ్ఞానం ఇది. ఈ కలియుగ ఆరంభమే 5000 సంవత్సరం కొంత అయింది. ఇక్కడ భగవద్గీత కనీసం 5000 సంవత్సరాలు, కానీ వేదాలు సృష్టి ప్రారంభించి ఉన్నాయి. ఈ వేదాల యొక్క సారాంశం భగవద్గీత, అది కూడా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానమే భగవద్గీత. కాబట్టి భగవద్గీత అతి ముఖ్యమైనటువంటి గ్రంథం. ఇప్పటికి వేదాలు అంతులేనటువంటి శ్లోకాలు కలిగి ఉంటాయి. 4 వేదాలు, లక్షల శ్లోకాలు. దానిలో వేదం అనే శబ్దానికి అర్థం జ్ఞానం. వేద అంటే తెలుసుకోవడం, వేద అంటే జ్ఞానం. కాబట్టి తెలుసుకోవాల్సిందంతా కూడా వేదాల్లో ఉంది. ఇంతకుముందు ప్రజల యొక్క ఆయువు 1000 సంవత్సరాలు లేదా 10000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. సత్యయుగంలో మనిషి 1000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 10000 సంవత్సరాలు, ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో మామూలుగా మనం 100 సంవత్సరాలు బతకచ్చు. కానీ 5000 సంవత్సరాల లోపలే కలియుగం ప్రారంభమయ్యి మన జీవన పద్ధతులు, మన ఆహార అలవాట్లు, వాతావరణం ఇదంతా కూడా చెడిపోయి లేదా పాడయ్యి ఇప్పుడు ఎవరైనా 100 సంవత్సరాలు బతుకుతున్నారంటే ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. అందరూ చనిపోతూ ఉంటారు అందరే. కాబట్టి ఒకటి వచ్చి వేదాలు 1000 శ్లోకాలు, అవి చదవడం మన వల్ల కాదు, అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. తర్వాత అది మనం కరెక్ట్గా ఏం తెలుసుకోవాలా, దానిలో అన్ని విషయాలు ఉన్నాయి. మనకి టైం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, టైం తక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి అవసరమైనటువంటి జ్ఞానం ఏంటి. భగవంతుడు ఆయన ఈ కలియుగం కోసం ఆయనే స్వయంగా కలియుగంలో భాగవతంలో చెప్పబడింది, ప్రాయ నల్పాయుష సభ్య కలవసం యుగే జన మంద సుమందమతయో మంద భాగ్య ఈ ఉపాదృత. ఈ కలియుగ పరిస్థితులను వర్ణిస్తూ మామూలుగా ఇంతకుముందు లక్ష సంవత్సరాలు బతుకుతో పరిస్థితులన్నీ బాగుండి అప్పుడు కూడా భగవంతుని పొందడానికి జన్మ జన్మలు పట్టేది, మరి ఇప్పుడు మన ఆయువు తక్కువ, పరిస్థితులు బాగాలేదు, మనకి తెలివితేటలు లేవు, ఎట్లా భగవంతుని తెలుసుకోవడం పొందడం అంటే భగవంతుడి ఆయన ఈ వేద జ్ఞానాన్ని కుదించి సంక్షేపం చేసి ఆయన భగవద్గీతగా, మనం భగవద్గీత అర్థం చేసుకోలేనప్పుడు మనం ఇంక వేదాలు చదివి అర్థం చేసుకునేది ఏముంటుంది. అంటే భగవంతుడు ఆయన ఈ కలికాలానికి భగవద్గీత, అంటే మనకి ఆయు ఎక్కువ ఉన్నప్పుడు భగవంతుడు మంచేత అన్ని అధ్యయనం చేయించి పరిశోధన చేయించి తపస్సు చేయించి ఆఖరిలో మనం భగవంతుడు ఎవరో తెలుసుకోవడం. ఈ కలికాలంలో మనం తపస్సు చేయలేము, అధ్యయనం చేయలేము. మరి డైరెక్ట్గా చెప్పి మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి, మీకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అంటే మనం అది కూడా చేయలేకపోతున్నాం. ప్రభుపాద వాళ్ళ టైంలో 64 మాలలు జపం చేసేవాళ్ళు. ఏమైంది మాతాజీ, ఎవరో ఒక నిద్రపోవాలా? రూపాయి టైంలో 64 మాలలు జపం చేశాడు రూపాయ. ఆయన 64 మాలల నుంచి ఆయన ఒక్కసారిగా 16 మాలలకి, మొదటి శిష్యులు అయినప్పుడు ప్రభుపాద అన్నాడు ఆయన, మీరందరూ కూడా 64 మాలలు జపం చేయాలా అంటే వాళ్ళు అన్నారు అది వీలు కాదు, అది 64 మాలలు ఎక్కడ చేయగలను అంటే ఆయన 32 మాలలు చేయమన్నాడు ఆయన సగం చేసి. వాళ్ళకి అది కూడా వీలు కాదని 32ని మళ్ళీ సగం చేసి ప్రభుపాద మీరు 16 మాలలు కనీసం చేయండి, ఆ మాత్రం చేయలేకపోతే మీరు భగవంతుని పొందడానికి పనికిరారు, అంటే మీకు ఆ మాత్రం సీరియస్నెస్ లేదు, ఆ మాత్రం ప్రయత్నం లేదు భగవంతుని ఎలా పొందుతారు. ప్రభుపాద 16 మాలలకి ఆయన తగ్గి మనం చూస్తున్నప్పుడు ఇంకే వాళ్ళు వచ్చి అడుగుతుంటాడు, స్వామి మాలలు ఉండిపోతే మేము మరుసటి రోజు చేసుకోవచ్చా? 16 మాలలు కూడా ఎట చేస్తారు, 16 మాలలు అవగానే నా జపం అయిపోయింది అంటే దాని పనిష్మెంట్ లాగా రాళ్ళు ఎప్పుడైపోతాయి అప్పుడు మనం జపన్ టైంలో చూస్తూ ఉంటాం దాన్ని కక్కేసినట్టుగా హరే కృష్ణ 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 ఎప్పుడైపోతుంది రాళ్ళు కానీ మనం అప్పుడు వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటాం. ఇది పదహారుమాలను క్వాలిటీతో జపం చేయడం కదా, క్వాలిటీతో మనం పదహారుమాలను జపం చేయడం. ఎందుకంటే భగవంతుడు క్వాలిటీ లేకపోతే, అంటే మనం జపం చేసేప్పుడు మనం జపాన్ని ఎట్లా మనం తొందరగా చేసేసి మన కబుర్లు ప్రారంభించాలా, జపాన్ని ఎట్లా మనం తొందరగా అయిపించేసి మనం మనకిష్టమైనటువంటి పనులు ఉంటాయి కదా దాన్ని ప్రారంభించాలా, దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే జపం. మనస్సు భగవంతుని మీద నిలవడం కోసం జపం, మన ఇష్టమైన పనులు పక్కన పెట్టి దేవుడికి ఇష్టమైనటువంటి పని చేసేటువంటి మన ప్రవృత్తిని పొందడం కోసం మనం జపం చేస్తున్నాం. భగవంతుడు ఆయన చైతన్య మహాప్రభువులు కీర్తనీయ సదాహరి చైతన్య మహాప్రభు చెప్పి మీరు భగవన్ నామాన్ని జపం చేసి ఆనందంగా బతకండి, చాంట్ అండ్ బీ హ్యాపీ. అంటే మనం ఆనందంగా ఉండాలంటే మనం ఈ జపాన్ అలవాటు చేసుకోవాలా. జపాన్ అనేది ఎట్లా చేయాలి, మనం తప్పనిసరి శరీరం ఉంది కాబట్టి మనకి కొన్ని బాధ్యతలు ఉండేటువంటి తప్పవు, మనం తినడం తప్పదు, నిద్రపోవడం తప్పదు, మనం తినడానికి అంతో ఎంతో పని చేయడం తప్పదు, ఉద్యోగం చేయాలా లేదా ఇంటి పని చేయాలా లేదా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి తప్పనిసరైనటువంటి పనులు చేస్తే మిగతా టైం అంతా కూర్చొని మనం కేవలం జపం చేయాలా. అందుకే చైతన్య శిష్టాష్టకంలో అంటే ఏ జగదీష్ మీకు అసంఖ్యాకమైన నామములు ఉన్నవి, ఈ నామములు జపం చేయడానికి దేశకాలాది నియమాలు లేవు, మీ అపారమైన కృపచే ఇంత మిమ్మల్ని పొందడానికి ఇంత సులభమైన నామస్మరణ మార్గాన్ని ఇచ్చేది, కానీ నా దుర్భాగ్యవశమున నాకు మీ నామముపై అనురాగం కలగట్లేదు. అంటే మనకుండేటువంటి రోగం ఇది. భగవంతుడు ఈ కలికాలంలో అత్యంత సులభమైనటువంటి, అదే భాగవతంలో ఇంకో శ్లోకంలో కూడా ఎట్లాగే వస్తుంది, కలేర్ దోషనిధే రాజన్ అస్తి యోగో మహాద్గుణ కీర్తనాదేవ కృష్ణశ ముక్త సంగ పరం వజన్. ఈ కలియుగులు అంతా కూడా నాన్ సెన్స్, దోషనిధి అంటే నాన్ సెన్స్. కలియుగంలో అంతా కూడా దోషాలే. అంటే మనం సీరియస్గా మనం చదువుకుంటూ ఉంటాం కానీ ఆ చదువులు మనకి పనికిరాని చదువులు, అక్కడికి రాని చదువులు, ఆ చదువులు మనకి తిండి పెట్టలేవు, ఆ చదువులు మనకి ముక్తిని ఇవ్వలేవు. మనం ఎంటెక్ ఎంబీఏ చేస్తాం, చదివిన తర్వాత మనం మన కాళ్ళ మీద నిలబడి మనం సంపాదించుకోలేము, ఇంకోటి కాళ్ళ మీద పడాలా. నేను 30 ఏళ్ళు వెచ్చించి నేను ఎంబీఏ చదువుకున్నా, నాకేదైనా మీరు ఉద్యోగం ఇవ్వండి, నేను పనిచేసి నేను వేతనాన్ని పొందాలా. అంటే మనం 30 ఏళ్ళు చదివినా కూడా మనం మన పని మనం చేసుకుని బతికేటువంటి స్తోమత మనకు లేదు. ఎవరి కంపెనీలోనో, ఎవరి ఫ్యాక్టరీలోనో, ఎవరి ఆఫీసులోనో పనిచేయాలా, అతను మనకి ఉద్యోగం అయినట్లయితే మన ఎంబీఏ దేనికి పనికి వస్తుంది కదా. దీనంటే పనికిరాని చదువులు. ప్రభుపాద అన్నాడు ఆయన, ఈ రోజుల్లో ఉండే చదువులు చదువులు అడుక్కు తినే వాళ్ళని తయారు చేస్తూ ఉంటాయి. టెగ్గర్స్ అంటే మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళి మన ఇంజనీర్ అయితే ఇంకోటి కంపెనీకి వెళ్ళి మనం అడగాల మీరు దయచేసి ఉద్యోగం వేయండి, దీన్ని అడుక్కు తినే చదువులు మనం అడుక్కోవాలి పోయి. కానీ ఇంతకుముందు చదువు అంటే బ్రాహ్మణులు వాళ్ళు ఎవరి దగ్గర ఉద్యోగం చేయకుండా, అంటే వాళ్ళు బ్రాహ్మణులు అంటే వాళ్ళు బ్రహ్మజ్ఞానం భగవంతుడి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు భగవంతుడు కుక్కలకి పక్షులకి అన్నిటికీ తిండి పెట్టాడు, నన్ను మనిషిగా పుట్టించినప్పుడు ఆయన నాకు తిండి ఎందుకు ఏర్పాటు చేయడు, రెండోది భగవంతుడు ఏర్పాటు లేకపోతే నేనేం చేసుకుని తినగలను అన్నట్టు బ్రాహ్మణుడు. అటు బ్రాహ్మణుడు ఇట్లా ఉద్యోగం ఎప్పుడు చేయడు, ఆయన భగవంతుడు మానవ జన్మను ఆత్మసాక్షాత్కారం కోసం ఇచ్చాడు. అటు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, నేను ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తూ పోతూ ఉండాల, తర్వాత భగవంతుడి ఏర్పాటు ఏదైతే అది నేను దాంతో నేను సంతోషపడాలి. అంటే ఎవరైనా కూడా గమనించవచ్చు, మనం ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసినట్లయితే మన అవసరాలు భగవంతుడు సులభంగా మన అవసరాలను తీరుస్తాడు. అంటే భగవంతుడి వైపు నుంచి లోటేం లేదు, అప్పుడప్పుడు ఆయన ప్రభుపాద ఆస్ట్రేలియాలో ఒకసారి ఆయన శిష్యులు గట్టిగా మందలిచ్చారు. ఆయన అంత ముసలాయన అయినా కూడా 83 ఏళ్ళు అయినా కూడా ప్రభుపాదకి 82 ఏళ్ళు అయినా ప్రభుపాద ఆయన క్లాక్ లైక్ మూమెంట్స్ అంటే ఆచార్యుడు అంటే ముందు ఆయన చేసి మిగతా వాళ్ళకి చెప్పేవాడు, గురువు లేదా ఆచార్యుడు అంటే ముందు ఆయన చేస్తాడు మిగతా వాళ్ళని మీరు కూడా ఇటు చేయండి. బట్ ప్రభుపాద 82 ఏళ్ళు వయసు వచ్చిన ఆయన తెల్లారుజామున ఆయన చన్నీళ్ళతో స్నానం చేసి మంగళార్తికి వచ్చి 82 ఏళ్ళు వయసు ఇప్పుడు మిస్ కాకుండా ఏ టైంకి ఏ కార్యక్రమం ఉంటే ఆయన టైంకి వచ్చి ప్రభుపాద గుడ్డల గురించి కూడా అడగ చేస్తారు. ప్రభుపాద గుడ్డలు ఆయన ఎంత తన గుడ్డలకి జాగ్రత్త పడాడు, దాని ఒక్క డాట్ కూడా లేకుండా అంత క్లీన్గా అంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా. ఆ వయసులో ప్రభుపాద చేసినప్పుడు ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆయన చూసే చలికాలం ఎవరు మంగళార్తికి లేవకుండా అంతా కూడా ప్రభుపాద ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ని అడిగాడు, అంత మంగళార్తికి రావట్లేదండి టెంపుల్, ఆయన గట్టిగా ఆయన తిట్టాడు వాళ్ళందరినీ. దేవుడు ఆయన కూర్చోబెట్టి రకంగా వసతులు ఇస్తే మీరు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎందుకు పనికి వస్తారు. దేవుడు మనకి ఉండటానికి తినడానికి సులభంగా తినడానికి ఉండడానికి దేవుడు మనకు కూర్చోబెట్టి ఏం పని చేయకుండా భగవంతుడు మనకి వసతులు ఇస్తే మనం ఆయన కూడా భజన చేయకపోతే. ప్రభుపాద ఆయన వార్నింగ్ ఇచ్చాడు, మీరు కనీసం ఈ మాత్రం చేయలేకపోతే మీరు బజార్లో అడుక్కు తినాల్సి వస్తుంది. అంతే కదా మనకి 27-30 ఏళ్ళు మందిరంలో ఉండి మనం సరిగ్గా భజన చేయలేకపోతే మనం ముందు వెనక మందిరం నుంచి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అటు మనకి ఉద్యోగం లేదు, 20 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు, నేను సరిగ్గా భయం చేయకపోతే ఇస్కాన్ మందిరం నుంచి బయటికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు 50 ఏళ్ళ వయసులో బయటికి పోయి చేసేది ఏంది కదా, అడుగు తినాలా లేదా మోసం చేసి బతకాలా జనాలు అక్కడెక్కడ. కాబట్టి తెలుసుకోవాలి మనం ఎందుకు మందిరంలో చేరాము, మందిరంలో మనం ఎలా ఉండాలా. ఎవరికైనా తెలుసు బయట ప్రపంచంలో బతకడం దానికి మనం ఎంత పని చేయాలా, మనం బయట ప్రపంచంలో ఎలా కాంపిటీషన్లో మనం ఎలా బతకాలా డబ్బు సంపాదించడానికి. మనకి సులభంగా వస్తుంటే మనకేమీ తెలియక మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఈ మాత్రం కూడా చేయలేక మనం సోమరి పోతులాగా తయారైతే ఏమవుతుంది. ఇక్కడ పాయింట్ వచ్చి ఈ కలికాలానికి భగవంతుడు కనీసం ఈ మాత్రం చేస్తున్నట్లయితే చండీగఢ్లో ఒక ప్రవచనంలో కూడా ప్రభుపాద అన్నారు, ఒక కమ్యూనిస్ట్ అయిన వారు ప్రభుపాదం ఛాలెంజ్ చేస్తూ అందరూ కూడా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ కూర్చుంటే పనులెట్లు అవుతాయి, తిండి ఎక్కడి నుంచి వస్తుంది, సమాజం ఎట్లా నడుస్తుంది అంటే ప్రభుపాద కూల్గా ఆయన అన్నాడు, మీకు తిండి సమస్య అయినట్లయితే మా ఆశ్రమంలో వచ్చి చేరండి, మీ బాధ్యత మేము తీసుకుంటే మీరు ఎంత తినగలరో అంత తినండి, కానీ ఆ తర్వాత మేము చెప్పినట్టుగా దేవుడికి సేవ చేయాలా, నియమాలు పాటించాలా, దేవుడికి సేవ చేయాలా, ఎంత తినగలరు, మేము తిండి గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం నిజానికి ఎలాంటి చింతలు లేకుండా బతకచ్చు, మనం భగవద్గీత నిర్దేశంలో మనం బతికినట్లయితే. భగవద్గీత అదొక కంప్లీట్ బుక్, ఇది భగవద్గీత మనం ఏదో మోక్షం కోసమే, భగవద్గీత కేవలం ఆత్మ కళ్యాణం కోసమే అట్లేం కాదు, భగవద్గీత ఆల్రౌండ్. భగవద్గీత చదివినట్లయితే మనం చరిత్రవంతులు అవుతాం, భగవద్గీత చదివినట్లయితే మనం జ్ఞానవంతులు అవుతాం, భగవద్గీత చదివినట్లయితే మనం మన స్వభావం మారుతుంది, మళ్ళీ అన్నీ కూడా మంచి లక్షణాలు వస్తాయి, తర్వాత అవసరాల గురించి ఆలోచించిన అవసరం లేదు, ఇక తర్వాత ఉండనే ఉంది, తర్వాత ముక్తి, మానవ జన్మ, ధర్మ అర్థ కామ మోక్షం, ఫైనల్గా మోక్షం కోసం. అటు కలికాలానికి భగవద్గీతని భగవంతుడు ఇచ్చిన గ్రంథం. కొంతమంది అడుగుతారు ఈ భగవద్గీత మహాభారతంలో ఉంది, ఇది వేదంలో భాగం కాదు కదా, కదా మనం వేదాలు అంటాం, వేద ప్రమాణం, మరి భగవద్గీత అది మహాభారత గ్రంథంలో ఉంది, అది వీళ్ళు ఆర్య సమాజం అని ఒకళ్ళు ఉన్నారు, ఆర్య సమాజం ఉన్నారు కదా, ఆర్య సమాజం వాళ్ళు భగవద్గీతను ఒప్పుకోరు, వాళ్ళు వేదాలు చదవడం హోమాలు చేయడం, వాళ్ళు అనేది భగవద్గీత తర్వాత వచ్చినటువంటి గ్రంథం, ముందు నుంచి ఉన్నటువంటి వేద గ్రంథాలు తర్వాత వచ్చిన గ్రంథం ఇది, కాబట్టి ఇది మనకి ప్రమాణం కాదని చెప్పి. కానీ నిజానికి ఇది కరెక్ట్ కాదు, మన ఆచార్యులంతా కూడా చెప్పింది శృతి స్మృతి పురాణాది పంచరాత్రి విద్యమైన ఐకాంతిక హరేర్ భక్తి ఉత్పాత కేవలం అని అనేది, మనం ఆధ్యాత్మిక జీవితం కావాలంటే వాళ్ళ జీవితం ఈ గ్రంథాలన్నీ కూడా ఒప్పుకోవాలి. శృతి, శృతి అంటే వేదాలు, శృతులు స్మృతులు అంటే వేదాల గురించి రాయబడినటువంటి గ్రంథాలు, తర్వాత పురాణాలు వేదాలను విశదపరుస్తూ వేదాల్లో ఉండే జ్ఞానాన్ని మనం పురాణాలుగా అంటే నిజంగా శివుడు ఏం చేస్తాడు, దుర్గాదేవి ఏం చేస్తుంది, విష్ణుమూర్తి ఏం చేస్తాడు, ఇంద్రుడు ఏంది, చంద్రుడు ఏంది, ఇవన్నీ కూడా పురాణాల్లో మనం చదివేది. తర్వాత ఈ మహాభారతాన్ని ఏమంటారు, పంచం వేదం, నాలుగు వేదాలు ఉన్నాయి, మహాభారతాన్ని పంచం వేదం. వ్యాసదేవుడు రాస్తాడు ఆయన, మామూలుగా వేదాలు అధ్యయనం చేయడానికి మనం ఎంతో తపో సంపన్నులు అయి ఉండాలా. హరే కృష్ణ. వేదాలు అర్థం చేసుకోవడానికి మనం ఎంతో జ్ఞానాన్ని పొందాలా, ఎంతో తపస్సు చేయాలా, ఎంతో లోతుగా అధ్యయనం చేయాలా, అప్పుడు కూడా వేదాలను అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ అందరి మీద జాలిపడి అందరి మీద దయ కలిగి వ్యాసుల వారు ఈ స్త్రీలు సూతుర్లు ద్విజబంధువులు, ద్విజబంధువులు అంటే పుట్టింది బ్రాహ్మణ కులంలో కానీ బ్రాహ్మణ యోగ్యత లేవు, వాళ్ళు అంటే ద్విజబంధువు అంటే పేరుకి బ్రాహ్మణుడు. ఈ కరికాలను అందరూ కూడా మనం ఇట్లా పేరుకి మాత్రమే, తర్వాత గుండెనే ఉన్న అందరూ కూడా యోగ్యతలు, అందరికీ సూత్ర యోగ్యతలు, తర్వాత స్త్రీలు స్త్రీ జాతి అనేది, వీళ్ళందరూ కూడా ఈ కలికాలంలో ఏ రకంగా తరించగలరు, దానికోసం ఆయన ఏం చేశాడు, మహాభారత గ్రంథం, అందుకు దాని పంచమ వేదం, ఇవ వేదంతో సమానం. అట పంచమ వేదం అనేటువంటి మహాభారతంలో ఆయన దాన్ని భగవద్గీతని, భగవద్గీత భీష్మపర్వంలో, మహాభారతం భీష్మపర్వంలో వస్తుంది. అక్కడ స్వయంగా భగవంతుడే అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నాడు. ఇక్కడ ఈరోజు శ్లోకంలో మనం చదివింది భగవద్గీత అనేది అదొక సంపూర్ణ గ్రంథము. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఒక వ్యక్తి నుంచి దాన్ని వినాలా. ఎప్పుడైనా మనం ఏదైనా పుస్తకం చదివినట్లయితే దాని మన తెలివితేటలు పనిచేసినంతగానే మనం దాని నుంచి అర్థాలు తీస్తూ ఉంటాం. కానీ భగవద్గీతను అర్థం చేసుకున్నట్టు మనకి ఒక గురువు అనేవాడు కావాలా, అది మనం దాన్ని గురుముఖంగా వినాలా, ఆ తర్వాత నుంచి మనం భగవద్గీత అర్థం చేసుకోవడం. ఇప్పుడు ప్రపంచంలో ఇంతమంది కృష్ణ భక్తులు అయ్యండి, ఇంతమంది కరెక్ట్గా వాళ్ళు సనాతన ధర్మాన్ని, ఈ భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు, దీనికంతా కూడా ప్రారంభం భగవద్గీత అనేది. ప్రపంచం అంతా ఉంది, ఎంతోమంది భగవద్గీత మీద రాస్తున్నారు, 600-700 మంది విద్వానులు తత్వవేత్తలు భగవద్గీత మీద రాశారు. కానీ ఆ 600-700 భగవద్గీత గ్రంథాల ద్వారా ఎవరు కూడా కృష్ణ భక్తులు కాల. కానీ ప్రభుపాద ఒక ఆయన ఈ భగవద్గీత యథాతథాన్ని పబ్లిష్ చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా ప్రభుపాదను కలుసుకున్న వాళ్ళు, ప్రభుపాదను కలుసుకోకపోయినా కూడా ప్రభుపాద పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు, వాళ్ళు కృష్ణ భక్తులకి అవసరాన్ని గుర్తించి మనం కృష్ణ భక్తులు కావాలా. ప్రభుపాద ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇక్కడ నీకు సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ నువ్వు ఆనందాన్ని వెతుకుతున్నావు, కానీ ఇక్కడ నీకు క్షణిక ఆనందం మాత్రమే కలుగుతుంది, మళ్ళీ నువ్వు వెతుకులాట్లోనే పడుతున్నావు. అదేవిధంగా ఇక్కడ నువ్వు సంబంధాలు పెట్టుకుంటున్నావు, కానీ ఆ సంబంధాలు బెడ్స్ కొడతాయి, అంటే సంబంధాలు కాల ప్రభావంలో ఆ సంబంధాలు మళ్ళీ తెగిపోతాయి, వియోగం కలుగుతుంది. అటు నువ్వు వెతికేటువంటి సంబంధం కానీ ఆనందం కానీ నీకు ఈ సంసారంలో దొరకట్లే. నువ్వు కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకోవచ్చు. నువ్వు కృష్ణుడి సంబంధంలో పొందేటువంటి ఆనందం, అంటే కృష్ణుడు మనకి దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కృష్ణుడితో మనం సంబంధాన్ని పెట్టుకుని, భక్తులంతా కూడా భక్తులను అడగచ్చు, మనం మీరు 30 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నారు, మీకేమన్నా కృష్ణుడి యొక్క దర్శనం కలిగిందా? మనం చెప్పవచ్చు నిజాయితీగా కలగలేదు. అంటే ఇది ప్రయోజనం, 30 ఏళ్ళ నుంచి మీరు ఎన్ని చేసి లాభం ఏం కలిగింది మీకు కదా, ఎందుకు మీరు టైం పాడు చేసుకుంటారు 30 ఏళ్ళ నుంచి చేసి? అంటే భక్తులు ఏం జవాబిస్తారు, నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి భక్తి వల్ల నాకు మరింత కృష్ణుడు దేవుడని, కృష్ణుడు కోసం బతకాలనేటువంటి అనుభవం దేవుడు కనిపించకపోయినా కూడా భక్తులు ఏమంటారు, మాకు దైవ దర్శనం కాదు మాకు కావాల్సింది, మాకు దైవ సేవలు, దేవుడి సేవలు, మాకు కృష్ణ దర్శనం కాదు మాకు కావాల్సింది, కృష్ణుడి సేవలు. నిన్ను మనం దర్శనం కావాలంటే దేవుడైనా మన ముందుకు వస్తాడని, కానీ మనం ఆయన చక్కగా సేవ చేస్తామంటే, భగవంతుడు ఆయన ప్రసన్నుడైనట్లయితే ఆయన దర్శనం చేయాలనుకుంటే మన ముందుకు వస్తాడు. అది బలవంతంగా కృష్ణుని దర్శించుకునే అవకాశం లేదు. ప్రభుపాద సంచారు ఈ రాత్రి అంధకారం చీకటి మనం తెలుసు, సూర్యుడు వచ్చినట్లయితే ఈ అంధకారం అంతా కూడా పోతుందని, కానీ దాన్ని మనం అక్కడికి పరిగెడితే ఇక్కడికి పరిగెడితే మనకి ఏమైనా వెలుతురు కనిపిస్తుందా, లేదా మనం ఆతృత పడితే ఏమైనా సూర్యుడు ఏమైనా ఉదయిస్తాడా? మనం ఏం చేయాలి, నిశ్చింతగా జస్ట్ వెయిట్, మనం ఓపికగా వెయిట్ చేసినట్లయితే తప్పకుండా డే బ్రేక్ ఉదయం అనేది అవుతుంది సహజంగానే. అదే రంగం ఒకసారి మనం కృష్ణ భక్తిలోకి వస్తే మనం ఇంకా జస్ట్ వెయిట్, బీ పేషెంట్, మనం ఇంకా ఆతృత పడాల్సిందే, కంగారు పడాల్సిందేం లేదు. మనం కృష్ణ చైతన్యం మనకు ఉండేటువంటి కర్తవ్యాలని బాధ్యతల్ని మనం సావధానంగా, ఆఖరిలో ఈ ప్రపంచం యొక్క నియమము ఏదైనా కూడా ప్రారంభంలో ఉండేటువంటి ఉత్సాహం మనకు ఆఖరి దాకా ఉండదు, ఆరంభ స్వరూపం ఉండదు, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ నీరు కారిపోతాం. కానీ భక్తి మార్గం అంటే మనం ఏ రోజుకు ఆ రోజు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మన ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, ఆఖరి దాకా మనం భక్తి చేయగలుగుతాం. కాబట్టి ప్రభుపాదం చెప్పింది మన భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మెల్లిగా మనం అలవాటైపోయాం. ఈ మంగళారతి రోజు ఉండేదే, ఈ సంధ్యారతి రోజు ఉండేదే, మనం ఈ విషయాలు విన్న విషయాలే, ఈ హరే కృష్ణ మనం ఈ మంత్రం మనం అంటూ ఉండేదే, అంటే మనలో ఆ భగవంతుని ప్రతి మనకు ఉండేటువంటి ఆతృత. కాబట్టి ఎదిగినటువంటి భక్తుడు అసాధారణమైన భక్తుడికి తేడా అయింది. ఎదిగినటువంటి భక్తుడు ఎప్పటికప్పుడు సావధానంగా నాకు భగవన్ వినేటువంటి అవకాశం కలుగుతుంది, నాకు భగవంతుడు సేవ చేసే అవకాశం కలుగుతుంది, అప్పుడు మనకి తెలుస్తుంది. కృష్ణుడు చెబుతున్నాడు కదా, ఎవరు ఏ రకంగా మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే భగవంతుడు మనకి అనుభవం కలిగిస్తూ ఉంటాడు. మనం మన ఆలోచనలు పెట్టుకుని ఏదో భక్తి చేసేసామన్నట్టుగా చేస్తుంటే బయట వాళ్ళకి భక్తుల్లా కనిపించవచ్చు, కానీ భగవంతుడిని మనం మోసం చేయలేము. ఒక చిన్న విషయం ఏదైనా చదువుతున్న ఒక పుస్తకంలో దానిలో రాస్తాడు, మనంతా కూడా భక్తి చేస్తూ ఉంటాం కానీ మన మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది? సంసారపు ఆలోచనలు, సంసారపు కోరికలు. భక్తి చేసి ఈ పని అవ్వాలా, భక్తి చేసి ఆ పని అవ్వాలా. నిజానికి మనం భక్తిని భగవంతుని కోసం, భక్తిని భక్తి కోసం, భక్తిని మన కోసం చేసుకోకుండా అని మనకి అట్లా అలవాటు పోయింది. అటువంటి భక్తిని మనం సరైనటువంటి భక్తి అనడానికి లేదు. ఇక్కడ కృష్ణుడు చదువుతుంది భగవద్గీత అనేటువంటిది ఈ సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి వేద జ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా ఈ కలియుగ మనుషుల కోసం ఆయన స్పెషల్ అరేంజ్మెంట్ భగవద్గీత, అదే రకంగా కలియుగ ప్రజల కోసం స్పెషల్ అరేంజ్మెంట్ కేవలం నామజపం. మనం ఈ మాత్రం కూడా చేయలేకపోతే మనం ఏ రకంగా భగవంతుడి మీద మనసు పెట్టుకోగలం? ఈ భగవద్గీత గురించి చెబుతో చెప్పబడింది ఏ రకంగా చెట్టుకి బాగా పండినటువంటి పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు పైనుంచి కింద పడినట్లయితే పళ్ళు చితికి దానికి మట్టి అంటుకుని ఇసుక అంటుకుని ఈరోజు మనకి ఆ పండు యొక్క శుద్ధమైనటువంటి ఆస్వాదం మనకు కలగదు కదా, అంతే కదా. పండి మట్టిలో పగిలిన మట్టి, మట్టిలో పండి పగిలి దాన్ని మనం ఏ రకంగా దాన్ని మనం శుద్ధమైనటువంటి ఆస్వాదం మనం పొందడం వీలు కాదు. అది భగవద్గీత జ్ఞానం ఎట్లా వస్తుంది? ఏ రకంగా పండు తీసుకుని పండు మన చేతితో కోసి దాన్ని తీసుకొచ్చి అందించినట్లయితే, లేదా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందించినట్లయితే, ఈ రకంగా భగవద్గీత జ్ఞానాన్ని మనం గురు పరంపరలో మనం పొందినట్లయితే మనకి అది సవ్యంగా మనకి ఈ కృష్ణ భక్తి అనేటువంటిది మనకు కలుగుతుంది. అదే రకంగా ఏదైనా కూడా కదా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ విషయాలు. ఇప్పుడు కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది, మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడేమి మహాభారత యుద్ధం జరిగింది అనడానికి ప్రూఫ్ ఏంటి? కురుక్షేత్రంలో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారు? మా నాయన మాకు చెప్పినాడు ఇక్కడ కురుక్షేత్రం. వాళ్ళ నాయన అడిగితే మాకు మా నాయన చెప్పినారు. ఆ రకంగా మనం ట్రేస్ చేసుకుంటూ పోతే నిజానికి ఆ కాలం నుంచి మహాభారత యుద్ధం అయినప్పటి నుంచి అక్కడ అప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళ తర్వాత వాళ్ళు ఇది మరి ఇక్కడ మహాభారత అట్లా కంటిన్యూ అవుతారు. ఒక ఆయన ఒక సెమినార్ ఇచ్చాడు కురుక్షేత్ర యూనివర్సిటీలో. మహాభారత యుద్ధం జరిగింది ఇక్కడ కాదు అని చెప్పి ఆయన మన ఆచార్యులందరికీ ఒప్పుకున్నది, తర్వాత పరంపరగా వింటూ వచ్చి మహాభారత అంతకాకుండా ఆయన పరిశోధన చేసేసి ఆయన ఒక కురుక్షేత్రానికి 300 కిలోమీటర్ల ఏదో ప్లేస్ చూపించి ఆయన తీసేసి రాసినాడు. వాళ్ళు అడిగారు ఈయన ఇట్లా ఎన్నో రుజువులు ఇస్తూ సాక్ష్యాలు చూపిస్తూ ఆయన రకంగా భగవద్గీత ఫలానా చోటు జరిగిందని చెబుతున్నాడు. అంటే ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది లేదా దివ్య జీవితం అనేటువంటిది ఇది పరిశోధనలకు అందేటువంటిది కాదు, ఇది గురు పరంపర ద్వారా విని నేర్చుకునేటువంటిది. ఇది మన కల్పనలకి మన ఊహలకు అందేటువంటి విషయం కాదు. అదే రకంగా కొంతమంది అంటూ ఉంటారు భగవద్గీతలో 700 శ్లోకాలు అంటే చాలామంది ఏదో వ్యాధి వేస్తున్నట్టు కదా. ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన భగవద్గీతలో ఈ శ్లోకాలన్నీ కొట్టేసి అంటే ఆయనకు నచ్చినటువంటి మార్గాన్ని ఇవన్నీ తర్వాత చేసినటువంటి శ్లోకాలు ఇంకో ఆయన భగవద్గీతలో శ్లోకాలు చేర్చి ఇదంతా కూడా అంత గబ్బు కొట్టిస్తున్నారు. ఉన్న ఒక గ్రంథాన్ని కూడా జనాలకు ఆయనటానాడు భగవద్గీత, నేనేటన్నాడు పక్కన పారాయడం భగవద్గీత. కాబట్టి మనం నిజంగా భగవద్గీత ఏది కరెక్ట్ అనాలంటే మనకి ప్రమాణం వచ్చి ఆచార్యులు, ఆచార్యులు 700 శ్లోకాలు ఉండేటువంటి ఈ భగవద్గీతని, అదే రకమైన ఆచార్యులు ఆది శంకరాచార్యులు కురుక్షేత్రం పైన అక్కడికి, ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఆయన కురుక్షేత్రం పైన. సో మనకి ప్రమాణం వచ్చి ఆచార్యులు వాళ్ళంతా చెప్పింది, ఎందుకంటే వాళ్ళు సాక్షాత్కారం చేసుకుని చెబుతున్నారు వాళ్ళు. ఈ రకంగా భగవద్గీతను మనం ఉన్నతనట్లుగా స్వీకరించడం, గురు పరంపరలో వినడం, అంతేకాకుండా దాన్ని మనం నిత్య జీవితంలో దాన్ని పాటించడం, అప్పుడు మనకి ఏం కలుగుతుంది, పుష్టి. అప్పుడు మనల్ని ఎవరు కూడా మనల్ని సందేహపరచలేరు, ఎవరు కూడా మనల్ని డిస్కరేజ్ చేయలేరు. ఎందుకంటే మనకు అనుభవం, ప్రత్యక్షంగా మనకు అనుభవం కలుగుతుంది. భగవద్గీత కృష్ణ అన్నాడు, ఎవరైతే ఈ గీత జ్ఞానాన్ని 9వ అధ్యాయం ప్రారంభ శ్లోకం ఏమంటాడు ఆయన, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమేదముత్తమం ప్రత్యక్షాగమందం సుసుఖం కర్తవ్యం. ఆయన ఎవరైనా గీతను కరెక్ట్గా పాటించినట్లయితే వాళ్ళు చూడవచ్చు ఎలా మన అలవాట్లు మారుతున్నాయి, ఎలా మనకి మనశ్శాంతి ఆనందం కలుగుతుంది, ఎలా మనకి సందేహాలు లేకుండా పోతున్నాయి. మనకి కృష్ణుడు దర్శనం కాకపోయినా కూడా కృష్ణ నామంలో మనకి ఎలాంటి నిష్ఠ కలుగుతుంది, ఇవన్నీ కూడా ఇవన్నీ దివ్య జీవిత లక్షణాలు. కాబట్టి అర్జునుడికి ఉండే డౌట్ని కృష్ణుడు తీరుస్తున్నాడు. ఆయన అని చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి జ్ఞానము, ఇదే జ్ఞానాన్ని నేను సృష్టి ప్రారంభంలో కూడా చెప్పినాను, కానీ కాలాంతరంలో ఇది భ్రష్ట పట్టింది కాబట్టి వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితాన్ని తెలియకుండా పోతుంది. కానీ మళ్ళీ నేను నీకు ఈ యోగ విద్యని పరమాత్మతో సంబంధం ఉంచుకొని జీవులు ఏ రకంగా నిశ్చింతగా ఆనందంగా ఎలాంటి లోటు లేకుండా ఎలా బతకచ్చు. ప్రభుపాద అన్నారు ఆయన, ఇస్కాన్ 600 మందిరాలు ఉన్నాయి, ఈ మందిరాల్లో 1000 మంది భక్తులు ఉంటున్నారు, వీళ్ళు వేరే పని ఏం చేయరు, వాళ్ళు 24 గంటలు కేవలం భగవంతుడి సేవలు, భగవంతుడి భజనలు. జాగ్రత్తగా దగ్గరుండి గమనించే వాళ్ళు చూడవచ్చు ఏ రకంగా భగవంతుడే ఈ మందిరాలు నడుపుతున్నాడు. జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇన్ని జరుగుతుంటాయి. కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనం భగవంతుడు చెప్పినట్టు చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ మందిరాలు నడపడం, లేకపోతే మందిరం నడపడం చాలా కష్టం కదా. మందిరం నడపాలంటే ఎవరు బాధ్యత తీసుకుని దీనికి అయ్యే ఖర్చు అంతా ఎవరు అడుగుతాను, ప్రభుజీ నువ్వు చేయగలవు నావాలి కదా. మనం ఎవరు కూడా మనమే చేసుకోవక్కర్లేదు, మనం చేయాల్సింది కృష్ణుడు చెప్పినట్టుగా లేదా కృష్ణుడి యొక్క ప్రతినిధి ప్రభుపాద సాయి చెప్పినట్టుగా మందిరం నడిపినట్లయితే మనం చూస్తూ ఉన్నాం దాని అంతటి స్టేజీల్లో మారుతుంది, దేవుడు ఎట్లా కావాలంటే అట్లా, అటు ఎవరికి టెన్షన్ ఉండదు మందిరం ఎట్లా నడుస్తుందని చెప్పి. టెన్షన్ ఎవరికి పుడుతుంది, ఎవరైతే సాధన చేయటం లేదో సరిగ్గా, ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోలేదు వాళ్ళకి ఏం అనిపిస్తుంటే ఎట్లా ఎంత ఎట జరుగుతుంది, మనుషులు లేరు డబ్బులు లేరు ఎట్లా జరుగుతుంది. కానీ దానికి అంతగా నో వన్ ఇది ఇండిస్పెన్సిబుల్, ఎవరు ఉన్నా లేకపోయినా కృష్ణుడు అందరినీ చూసుకుంటున్నాడు. కాబట్టి ఎవరైతే కృష్ణుడు చెప్పినటువంటి మార్గంలో సందేహం లేకుండా గట్టిగా పట్టుకుని కూర్చుంటారో వాళ్ళు సులభంగా ఈ భౌతిక జగత్తులో కూడా సులభంగా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యాలను చేస్తూ వాళ్ళు ఈ కలికాలంలో కూడా భక్తిని విశేషంగా వృద్ధి చేస్తూ వాళ్ళు పనిచేయగలుగుతారు. సఫలత కారణము ఎవరైతే గురు పరంపరకి నిజాయితీగా ఉండి ఎవరైతే చేయవలసినటువంటి బాధ్యతల్ని మన ఆధ్యాత్మిక జీవితంలో చేయవలసిన బాధ్యతల్ని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఒంటరితనాన్ని ఫీల్ కాకుండా వాళ్ళు పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. అనంతంగా హరే కృష్ణ హరే కృష్ణ.